ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, పెద్దలార, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు, శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ ఈయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు శ్రీకృష్ణార్జున సంవాదం అని అంటూ ఒక చక్కటి తెలుగు సరళ వ్యాఖ్యాన గ్రంథం సంభాషణాత్మకంగా అందించారు. దానిలో మనకి అవగాహనం కానటువంటి అనేక విషయాలు, అంటే అనేక శాస్త్రాల్లోనేటువంటి విస్తారంగా చెప్పబడినటువంటి ఈ ఆత్మతత్వమైనటువంటి విషయాలు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి ఆయా సందర్భంలోని గొప్ప విశేషాలని వివరంగా అందిస్తూ వస్తున్నారు. అటువంటి పవిత్రమైన గీతా గంగను మనం గనక స్వీకరించినట్లయితే, పునర్జన్మ నవిద్యతే, మరొక జన్మ అంటూ మనకి ఉండదు. మహానుభావుల యొక్క శ్రీ సూక్తులను యథావకాశంగా దీనిలో మనం అనుసంధానం చేస్తున్నాం. కొనసాగింపు ఈవేళ 46వ భాగం. కాశ్యవాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున స్వామివారు ఆత్మ గురించి చాలా చక్కగా అనేక విషయాలని తెలియజేస్తూ శిష్యుల్లో కలిగినటువంటి సందేహాలని తొలగిస్తూ చెప్తూ ఉన్నారు. దానిలో 675 683వ ప్రశ్న పూర్తయింది. ఇక 684తో ఈనాటి భాగం 46వ భాగం ప్రారంభం. అడిగేన్ దాసోహం, నిన్న మీరు చెప్పినటువంటి విషయాలని బాగా చింతించాను. ఒకవేళ నరులను కూడా యాగంలో బలి ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఉత్తమ శరీరం లభిస్తుంది అని అంటున్నారు కదా, దానికైనా రుజువు ఉందా స్వామి? ఎందుకు లేదు? యజ్ఞం వంటివి చేస్తే నీ కోరిక తీరుతుందని ఏ రుజువుతో యజ్ఞానికి మొట్టమొదటిగా నువ్వు సిద్ధపడుతున్నావు? అంటే అడిగేన్, రుజువు లేదు, వేదం చెప్పింది కనుక నమ్ముతున్నాము, దిగుతున్నాము, ఫలం వస్తుంది అని. మరి ఇక్కడ కూడా అంతే, వేదం చెప్పింది కనుక చెయ్యాలి. ఎందుకని? వేదం స్వతహా ప్రమాణం కనుక దానికి అదే రుజువు, ఫలం తప్పగా ఉంటుంది ఆ పశుపక్ష్యాదులకి. స్వామి, ఇది ఎక్కడ చెప్పారు? వేదంలో వేదంలో ఉన్నది ఉన్నది అంటారుగా, నిజంగా ఇది వేదంలో ఉన్నదంటారా ఇట్లాగా? ఓ, చాలా చోట్ల ప్రస్తావించిన మనకి ప్రధానంగా యజుర్వేదంలో 4, 6, 9, 46 అలాగనే 3, 7, 7, 94లను ఉన్నటువంటివి నవ ఉవే తన్ మృయసే అనే మంత్రాల్లో ఇటువంటివి మనం స్పష్టంగా చూడవచ్చు. అడిగాన్, మరి పశుపక్ష్యాదులకి అంత మేలు చేసే అయితే వేదం స్పష్టంగా చెప్తున్నప్పుడు మరి భగవద్ రామానుజులు మొదలైన వారందరూ ఈ వైదిక యజ్ఞాలని, అంటే పశుహింసలతో కూడినటువంటి వాటిని ఎందుకు నిషేధించారు? ఈవేళ మనం ఎందుకు జరిపించటం లేదు అలాగా? మంచి ప్రశ్నను అడుగుతూ ఉన్నావు, సందేహం రావాల్సిందే, వచ్చింది బానే. చూడు, ధర్మాన్ని అధర్మంగా చూడడం తామస బుద్ధిలోని ఒక దశ అయితే, అధర్మాన్ని ధర్మంగా మలచి చూపించి లబ్ధి పొందడం ఆ తామస బుద్ధికి మరొక దశ. కలి ప్రవేశించిన తర్వాత స్వార్థం కోసం వేదశాస్త్రాలను వినియోగించుకునే తామసులు చాలామంది అధికమైపోయారు. కనుకనే రామానుజాచార్యులు మొదలైన వారందరూ ఆ యజ్ఞాలని నిషేధించేశారు. అడియన్, ఇంతకీ మీరు చెప్పేది ఇప్పుడు అర్జునుడు చేసేది హింస కాదు కనుక శోకించనక్కర్లేదు అని. ఇదే కదా అడియన్ ప్రస్తుతము? అవును, తన ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నాడు కదా, క్షత్రియుడంటే మరి అదే. అడియన్, క్షత్రియుల ధర్మం పలానా అని ఎక్కడుంటుంది? ఎక్కడానంటే స్మృతులలో స్పష్టంగా ఉంటుంది. ముందు ముందు ఈ భగవద్గీతలో కూడా నీకు తెలుస్తుంది. శౌర్యం, తేజో, ధృతిదాక్ష్యం, యుద్ధే చాపి, పలాయనం, దానం, ఈశ్వర భావస్థ, క్షాత్రం కర్మ స్వభావజం అని వివరిస్తారు. ధర్మయుద్ధం క్షత్రియులు నిర్వర్తించవలసి ఉండగా అది చేయకపోతే పనికిరాదు అంటాడు కృష్ణుడు. అడిగే, ఇక్కడ కొంచెం వివరిస్తారా? అలాగే. ఇప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానంగానే ఇగో ఈ గీత అంతా బయలుదేరింది. నీకు ఆ ప్రశ్న గుర్తుందా? ఇంద్రియములను శోషింపజేసే దుఃఖం ఎలా పోతుంది అని కదా. త్రైలోక్యాధిపత్యాన్ని పొందిన వారికైనా, శత్రువులు లేకపోయిన వారికైనా, సమృద్ధిగా రాజ్యాలు కలిగి ఉన్నా ఇంకా ఇంకా దుఃఖం కలుగుతూనే ఉంటుందే, ఆ దుఃఖం ఎలా పోతుంది? ఇది కదా అర్జునుడు అడిగాడప్పుడు. దానికి సమాధానంగా క్రమంగా కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నాడు. అర్జునుడు అడిగిన దుఃఖం బొత్తిగా ఉండని స్థితి పొందాలి అంటే మొట్టమొదటి మెట్టు తన వర్ణానికి ఆశ్రమానికి తగినటువంటి కర్మలను చేయడమే అని మనకి కృష్ణుడు ముందు ముందుగా వివరించబోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? నీ పని, నీ డ్యూటీ ఉంటుందే, నువ్వు చేస్తున్నప్పుడు విచారించవలసిన పనే లేదు. శిక్షలని అమలు చేసే ఉద్యోగి ఆయా శిక్షలు అమలవుతున్నప్పుడు అలా అవసరం లేదో అలాగన్నమాట. స్వధర్మ నిర్వహణ శ్రేయస్సునే అంటే నువ్వు ఆశిస్తున్న ప్రయోజనాన్నే నెరవేరుస్తుంది. అడియన్ అడియన్, అయితే ఈ యుద్ధం లభించడమే ఒక అవకాశం అన్నమాట. అవును, హాస్పిటల్ పెట్టినవాడు, అందరూ పేషెంట్లే వస్తున్నారు, ఆరోగ్యవంతులు ఒక్కళ్ళు రావట్లేదేమో రో అని ఎవడైనా విచారిస్తాడా? ఆహా, నా భాగ్యం కొద్దీ ఇంతమంది పేషెంట్లు వస్తున్నారు అని ఎగిరికి అంతేయుడు. అలాగే ఇక్కడ యుద్ధం కూడా తనంత తానే అర్జునుడికి తారసపడింది. సంతోషించాల్సిన ఘట్టం కానీ ఇది దుఃఖించాల్సినది కాదు కదా. అడియన్, ఇదేనా మరి ఇందాక మీరు చెప్పినటువంటి 4 శ్లోకాల్లో తర్వాత శ్లోకం? విను మరి, ఇదిగో 32 శ్లోకం 2 అధ్యాయంలో ఇది. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. మరొక్కసారి చెప్పిన శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇది అంటే పార్థ, యదృచ్ఛయాచ ఉపపన్నం అపావృతం స్వర్గద్వారం ఈదృశం యుద్ధం సుఖిన క్షత్రియా లభంతే. అర్థం ఏమిటంటే ఎలాగా అర్జున, తనంత తానే వచ్చింది తెరవబడిన స్వర్గద్వారములు కలది అయిన ఇలాంటి యుద్ధం భాగ్యవంతులైన క్షత్రియులకి మాత్రమే లభిస్తుంది సుమా అని. ఓహో అడియన్, అందరూ క్షత్రియులకి ఇది లభించదన్నమాట. ఓహో చెప్పలేం మనం, ఎందుకంటే ఒక్కోసారి యుద్ధం అనేదే లేకుండా జీవితం గడిచిపోతూ ఉంటుంది. తానే యుద్ధానికి ప్రేరణ చేయవలసి రావచ్చు ఒకసారి, ఇతరుల ప్రేరణ ఉన్న అధర్మం వైపు యుద్ధం చేయవలసే స్థితి కూడా రావచ్చు. అలా కాకుండా తాను యుద్ధం కావాలని కోరకుండానే ధర్మం వైపు నిలబడి యుద్ధం చేసే అవకాశం రావడం ఎంత విశేషం. ఇది అందరికీ రాదు కదా. సుఖినః క్షత్రియాః లభంతే, అదృష్టవంతులైన క్షత్రియులకే ఇది లభిస్తుంది అడిగాను. చాలా చక్కగా చెప్పారు, నిజమే. అర్జునుడి సమకాలీకులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా, ఈ రుక్మి లాంటి వారు, ఆ రాజులకి యుద్ధ అవకాశమే లభించలేదు. లభించినటువంటి శల్యుడు మొదలైనటువంటి వాళ్ళేమో రాజులకి అధర్మ పక్షంలో చేరవలసి వచ్చింది. అపావృతం స్వర్గద్వారం అన్నారు స్వామి. ఇక్కడ అదేదో కొంచెం అర్థం కాలేదు. తెరవబడిన స్వర్గము అని అంటే అడిగే. ఓహో, అదే స్వర్గద్వారాలు తెరిచే ఉన్నాయి అని అర్థం. ఆలస్యం లేకుండా, ఆటంకాలు లేకుండా స్వర్గానికి హాయిగా వెళ్ళిపోవచ్చును అని అభిప్రాయం. అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే, యుద్ధంలో గెలిచినా యుద్ధంలో చనిపోయినా స్వర్గమే. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడి ఎవరైనా మరణిస్తే వారికి వీరస్వర్గం. నిన్న విన్నావా ఈ పేరు? నువ్వు వినలేదు. అలాగే గెలిచాడే అనుకో, వాడికి కర్మని వాడు చక్కగా చేసినట్టే, కనుక స్వర్గప్రాప్తి ఎలాగూ ఉంటుంది. స్వామి స్వామి, అసలు ఈ స్వర్గం అంటే ఏమిటి? యుద్ధంలో చనిపోయిన వాడు పొందేది ఏమిటి? గెలిచిన వాడు పొందేది కూడా ఒకటేనా? స్వర్గంలో అసలు ఎవరుంటారు స్వామి? స్వర్గం అనే పదాన్ని చాలా సందర్భాల్లో వాడేస్తూ ఉంటారు, అందుకనే ఓ కన్ఫ్యూజ్ కూడా ఉంటుందిలే. మనకన్నా పైన ఉండే ఊర్ధ్వలోకాలు 6 అన్నిటిని కలిపి స్వర్గలోకమని, మనకంటే దిగువన ఉండేటువంటి 7 లోకాలని కలిపితే పాతాళం లేదా నరకలోకమని అంటారు. అయితే ఊర్ధ్వలోకాల్లో సువర్లోకం అని ఒకటి ఉంది, దాన్నే స్వర్గం అనే పేరుతో వ్యవహరిస్తారు కొంతమంది. అయితే స్వర్గం నిర్వచనం వింటే ఇంకా తమాషగా ఉంటుంది. స్వామి కొంచెం వివరించండి, వినాలని ఆసక్తిగా ఉంది దాసుడికి. ఎస్మిన్ ఉష్ణం న శీతం యత్ న దుఃఖేన సంభిన్నం న చ గ్రస్తమనంతరం అభిలాషోపనీతం తత్ సుఖం స్వర్గపదాస్పదం. అంటే ఎక్కడ శీత ఉష్ణ బాధలు లేవో, ఎక్కడ దుఃఖం ఉండదో, ఏది అనుభవం ముగియగానే నశించదో, దేనిని కావాలని కొని అనుకొని సాధిస్తామో దానిని స్వర్గమని పేరు. అంటే మోక్షమని అర్థం. ఈ 14 లోకాలు దాటి అనుభవించేది అడియన్ అడియన్. అయితే యుద్ధంలో చనిపోయిన వారికి వెంటనే స్వర్గలోకమని, గెలిచిన వారికి క్రమప్రాప్తిలో మోక్షమని అనుకోవచ్చా? ఓ బేషుగ్గా, ఇద్దరు కూడా తమ తమ ధర్మాలను నిర్వర్తించడం ద్వారా కర్మయోగం చేసినట్లే. స్మృతి నిబంధనని అనుసరించి ఒకడికి వీరస్వర్గం వస్తే, వేదాంతాన్ని అనుసరించి పరిపక్వమైన కర్మయోగం మోక్షాన్ని ఇస్తుంది అడియన్. మరి క్షత్రియ ధర్మాన్ని ఆచరించడం వలన లాభాలు చెప్పారు, ఆచరించకపోతే నష్టం ఏమైనా ఉన్నదా? నష్టం ఏమీ లేనప్పుడు ఎందుకు శ్రమపడాలి అడియన్? మరి అదే ఈ తర్వాత శ్లోకంలో వివరిస్తారు. ఇది 33వ శ్లోకం 2వ అధ్యాయంలో. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. దీనికి అన్వయం ఎలా ఉంటుందంటే, అధత్వం ధర్మ్యం ఇమం సంగ్రామం న కరిష్యసి చేత్ తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపము అవాప్ససి. అంటే ధర్మయుక్తమైన ఈ యుద్ధాన్ని నువ్వు చేయకపోతే దాని వలన క్షత్రియ ధర్మాన్ని, కీర్తిని కూడా విడిచి పాపాన్ని పొందుతావు అని దీని అర్థం అడియన్. అధ అని అనడంలో చెయ్యకపోతే అంటూ టాపిక్ మారిపోయిందేమో స్వామి. అవును, క్షత్రియ ధర్మాన్ని చేస్తే వచ్చిన లాభాన్ని చెప్పి చెయ్యకపోతే కలిగే నష్టాలని కష్టాలని కూడా చెప్తున్నారు కొన్ని శ్లోకాల్లో. స్వధర్మ ఆచరణ వలన కలిగే సుఖం పోతుంది, జయం వలన వచ్చే కీర్తి పోతుంది, పాపం మాత్రం మిగులుతుంది అని అంటూ స్వామివారు 699 ప్రశ్నకు సమాధానం చెప్పారు. రేపటి రోజున కొనసాగింపు 700 నుంచి ప్రారంభమవుతుంది. ఇంత చక్కటి విశ్లేషణను అవలీలగా అందిస్తున్నటువంటి స్వామివారి దివ్యచరణారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి భక్తజనావళికి స్వామివారి యొక్క అనేక మంగళాశాసనాలు ఉండుగాక అని విన్నవించుకుంటూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాదు.